అతి సర్వత్ర వర్జయేత్ అని ఆర్యోక్తి. హద్దులు మీరుతున్న సాంకేతిక సాధనాల వాడకం వల్ల కలిగే పరిణామాలపై నశ్రేయో నియమం వినా టెక్నాలజీ వర్సెస్ ట్రిక్నాలజీ అనే శీర్షికన చర్చాగోష్ఠిని మీరు వింటారు.
ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ, రేడియో సాయి తెలుగు ఛానల్ 5వ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. ఈనాడు ఉత్తం సర్వేజనా సుఖినో భవంతు అన్న, సమస్త లోకా సుఖినో భవంతు అన్న మన స్వామి వాక్యాన్ని ఉపయోగించుకుంటూ అందులో నశ్రేయో నియమం వినా అన్న ఒక అంశంపైన మనం చర్చిద్దామనుకున్నాం. మొట్టమొదట ఏప్రిల్ 23వ తారీఖు 1998లో కొడైకెనాల్లో స్వామి ఇచ్చిన డిస్కోర్స్ లో అన్న ఒక మాట గుర్తుకొస్తుంది. స్వామన్నారు, జీవితము ఒక నది వంటిది. ఈ నది అటు ఇటు ఎప్పుడు కూడా రెండు ఒడ్లు బ్యాంక్స్ ఉండడం వల్ల సమంగా సాగుతోంది. ఒకవేళ ఈ ఒడ్లు లేకపోతే, ఒడ్డు అనేది లేకపోతే, అది అటో ఇటో పారి గ్రామాల్ని ముంచడము లేక నష్టం చేయడము లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ నది అంటే ఏమిటి, ఈ ఒడ్డు అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అన్నారు. నది అనేది జీవితము. ఈ రెండు ఒడ్లు అని ఏమిటంటే, ఒకటి స్వామి ఈ రెండు కూడా భగవద్గీతలోని వాక్యాలు అని చెప్పారు. ఒకటి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, రెండవది సంశయాత్మ వినశ్యతి. అంటే బిలీఫ్ నాన్ బిలీఫ్ అని ఈరోజు మనం అంటూ ఉంటాం. బిలీఫ్ నాన్ బిలీఫ్ మధ్య ఎటువైపు మొగ్గు చూపినా కూడా, ఎక్కువ చూపినా కూడా అది అతి అవుతుంది. వీటి మధ్యలో సమంగా సాగేది మాత్రము జీవితము అనేది ఒక అర్థమైతే, ఈరోజు అదేవిధంగా టెక్నాలజీ ఒక ఒడ్డు లేక టెక్నాలజీ లేకపోవడం ఒక ఒడ్డు అనుకుంటే, ఈ రెండింటి మధ్యలో సమంగా సాగేది ఒక చక్కని జీవితం అన్న ఒక అంశం మాట్లాడడానికి ఈరోజు నలుగురము ఈ రేడియో సాయి స్టూడియోస్ లో చేరాము. ఇక్కడ విశేషం ఏమిటంటే, నాతో పాటు ఉన్నవాళ్లు వారి వారి రంగాలలో నిష్ణాతులై వారు స్వామి ఆదేశించిన విధంగా వారి వృత్తి చేస్తూ ప్రవృత్తిలో స్వామి చెప్పిన టీచింగ్స్ ని వారు పాటిస్తూ నడిపిస్తున్నారు. కాబట్టి జీవితాన్ని వారు సరి అయిన వ్యక్తులు ఈరోజు మాట్లాడడానికి ఈ అంశం గురించి. మొట్టమొదటి నేను డాక్టర్ లక్ష్మీనాథ్ గారిని మీకు పరిచయం చేస్తాను. డాక్టర్ లక్ష్మీనాథ్ పీహెచ్డీ కెమిస్ట్రీలో, స్వామి స్టూడెంట్ గా 1991 నుంచి 1996లో ఆయన బీఎస్సీ ఎంఎస్సీ మన ప్రశాంతిలేని క్యాంపస్ లో చేశారు. ప్రస్తుతానికి జీఎంకే రీసెర్చ్ ల్యాబొరేటరీస్ లో ప్రిన్సిపల్ సైంటిస్ట్ గా పనిచేస్తున్నారు డాక్టర్ లక్ష్మీనాథ్ గారు.
రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం.
అదేవిధంగా స్టూడియోలో మనతో ఈరోజు ఒక డాక్టర్ ఉన్నారు, డాక్టర్ కృష్ణసుమన్ గారు. ఈయన డెంటల్ సర్జరీ బీడీఎస్ చేశారు, రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో 2004లో బీడీఎస్ పాస్ అయ్యారు. ఈరోజు పుట్టపర్తిలో ఆయన ప్రాక్టీస్ చేస్తూ, అంతేకాకుండా సత్యసాయి మొబైల్ హాస్పిటల్స్ అన్న గొప్ప ఉద్యమంలో ఆయన సేవ చేస్తున్నారు. డాక్టర్ కృష్ణసుమన్ గారు,
శ్రీసారం.
ఒక చక్కని విషయం ఏమిటంటే, ఇంకొక స్వామి స్టూడెంట్, స్వామి మ్యూజిక్ కాలేజీలో డబుల్ డిప్లొమా చేసిన శ్రీ మంతా గోపాలకృష్ణ గారు కూడా మనతో ఉన్నారు. మ్యూజిక్ లో ఇక్కడ డిప్లొమా చేసిన తర్వాత స్వామి దగ్గర చక్కని కాలం గడిపి తర్వాత హైదరాబాద్లో ఎంబీఏ హెచ్ఆర్ చేసి ప్రస్తుతానికి ఆలివా క్లినిక్స్ అని ఒక ఆర్గనైజేషన్లో హైదరాబాద్లో మేనేజర్ హెచ్ఆర్ గా ఉన్నారు శ్రీ మంతా గోపాలకృష్ణ గారు.
రేడియో సాయి శ్రోతలందరికీ పంచమ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
బాగుంది. ఇక నా పేరు కోట శివకుమార్ అండి. నేను వృత్తిరీత్యా హైదరాబాద్లో ఒక కంపెనీకి, ఆలివా క్లినిక్స్ అనే కంపెనీకి హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి హెడ్ గా ఉన్నాను. స్వామి కాలేజీలో ఎంబీఏ 1993 నుంచి 1995 వరకు చేసిన వాడిని. అయితే ఈరోజు చర్చ ఏ విధంగా జరగాలి అని మేము నలుగురం కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఏమనిపించిందంటే, ఎవరి ఏరియాస్లో వాళ్లు, ఎవరి రంగాలలో వాళ్లు గనక వారికి అనుభవాలు దీంట్లో జోడించి చెప్తే బాగుంటుంది అని అనిపించింది. నేను టెక్నాలజీ ట్రిక్నాలజీ అని స్వామి చాలాసార్లు అనడం విన్నాను. అయితే ఈ ట్రిక్నాలజీ అన్న మాట ఎక్కడన్నా ఇంగ్లీష్లో ఉందే అని ఒక అనుమానం వచ్చింది నాకు. వచ్చినప్పుడు వెళ్లి డిక్షనరీ చూడడం జరిగింది. ఎవరికన్నా ఇది కావాలి అని అనుకుంటే, వారికి క్యూరియాసిటీ ఉంటే వెళ్ళి గూగుల్గా చూసుకోవచ్చు. డిక్షనరీలో టెక్నాలజీ అన్న పదం ఉంది. ఆ టెక్నాలజీ అన్న పదానికి అర్థం ఏమిటి అంటే, ఇది నెగటివ్ కనెక్టేషన్, అంటే ఇది తప్పుగా వాడుతున్న విషయము. మిస్యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇస్ టెక్నాలజీ అని చెప్పబడింది అక్కడ. కాబట్టి స్వామి చాలా వర్డ్స్ ని పన్నుగా అంటే శబ్దాలతో ఆయన చాలా చమత్కారం చేస్తారు కాబట్టి ఆ రోజుల్లోనే విన్నప్పుడు స్వామి ఏదో శబ్దాలతో చమత్కారం చేస్తున్నారు అనుకున్నాను. కానీ డిక్షనరీలో వెళ్ళి చూస్తే టెక్నాలజీ అనే ఒక పదం ఉండడం చాలా ఆశ్చర్యం కలిగించింది. అందుకని ఈ రెండింటి మధ్యలో ఎటువంటి వ్యత్యాసాలు ఉన్నాయి, వీటిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి అని మొట్టమొదట నేను లక్ష్మీనాథ్ గారితో మొదలు పెడతాను. లక్ష్మీనాథ్ గారు, మీ వృత్తిరీత్యా మీరు చూస్తున్న విషయాల్లో సైన్స్ లో ముఖ్యంగా సైన్స్ కి టెక్నాలజీకి ఉన్న రిలేషన్షిప్ ఏమిటి, ఈ టెక్నాలజీని మనం ఎంతవరకు ఉపయోగించవచ్చు, మీ వృత్తిలో ఏ విధంగా మీ రంగంలో ఏ విధంగా దీన్ని చూస్తున్నారు మీరు అనే విషయాలు కొన్ని చెప్తారా?
సాయిరాం కోట శివకుమార్ గారు, మీరు చెప్పినట్టుగా సైన్స్ అండ్ టెక్నాలజీ రెండింటికి చాలా దగ్గర సంబంధం ఉందన్నమాట. మనం ఒకలా సింపుల్ గా చూడాలంటే సైన్స్ అనేది థియరీ అయితే టెక్నాలజీ అనేది ప్రాక్టికల్ అని అనుకోవచ్చు ఒకలాగా. ఎందుకంటే సైన్స్ లో ఉన్న ప్రిన్సిపల్స్ ఆధారం చేసుకుని శాస్త్రవేత్తలందరూ పరిశోధన చేసి కొత్త కొత్త టెక్నాలజీస్ డెవలప్ చేస్తూ ఉంటారు. ఇలా చూస్తే ఒక ఉదాహరణకి మన అందరిలో ఉండే ఒక చాలా మంచి టెక్నాలజీ ప్రెషర్ కుక్కర్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రెషర్ కుక్కర్ అనే టెక్నాలజీకి సైన్స్ బేసిస్ ఏంటంటే గ్యాస్ ఈక్వేషన్ పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీ గ్యాస్ ఈక్వేషన్ యూజ్ చేసి ఒకే కాన్స్టెంట్ వాల్యూమ్లో ప్రెషర్ పెంచితే టెంపరేచర్ పెరుగుతుంది అనే కాన్సెప్ట్ వాడి చాలా చక్కగా 17వ శతాబ్దంలో పాపిన్ అనే శాస్త్రవేత్త ఫస్ట్ టైం ఫ్రాన్స్ లో ఈ ప్రెషర్ కుక్కర్ అనేది కనిపెట్టడం జరిగిందండి.
ఆయనకి మనం నిజంగా రోజు ధన్యవాదాలు చెప్పుకోవాలనుకుంటున్నాం. ఇంట్లో ఏ ఇంట్లోనూ ప్రెషర్ కుక్కర్ చూడకుండా ఉండం మనం.
తప్పకుండా అవునండి. సో ఈ విధంగా మనం చూస్తే టెక్నాలజీ ద్వారా ఎన్నో ఇంకా వేరే పరికరాలు అవి మన సమాజంలో వచ్చాయండి. లాస్ట్ 100 ఇయర్స్ లో చూస్తే మొబైల్ ఫోన్స్ తీసుకోండి, కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా ఎంతో అడ్వాన్స్మెంట్ ఉంది. అలాగే వాషింగ్ మెషిన్స్ అని, రిఫ్రిజిరేషన్స్ అని, టెలివిజన్స్, ఇలా ఎన్నో విధాలుగా టెక్నాలజీ చాలా మనకు సహకరిస్తోంది, మన జీవనాన్ని సులభం చేస్తోందని ఒకలా చెప్పచ్చు.
అవును.
వీటితో పాటే ఏంటంటే మనకి మన లైఫ్ స్టైల్లో కూడా చేంజెస్ వస్తున్నాయి. అంటే మన పూర్వీకులు ఒక డిసిప్లిన్గా పద్ధతిగా పాటించిన జీవితానికి మన జీవితానికి మార్పులు వస్తున్నాయి. దానివల్ల కూడా కొంచెం డిసార్డర్స్ అని డిసీజెస్ అని కూడా వస్తున్నాయి. ఇక నా రంగం అంటే ఫార్మా దానికి వస్తే మనకి ఆయుర్వేదం లాంటి ఎన్నో మంచి వైద్య విధానాలున్నా లాస్ట్ 50-60 ఇయర్స్ లో చూసుకుంటే ఫార్మా సెక్టర్ లో చూస్తే మనకి ఈ ఫార్మా సెక్టర్ లో చేసిన రీసెర్చ్ వల్ల వాటి డెవలప్మెంట్స్ వల్ల ఎన్నో క్యాన్సర్ లాంటి చాలా డిఫికల్ట్ అయిన వ్యాధులకు కూడా సొల్యూషన్ కనిపెట్టి క్యూర్ చేయగలుగుతున్నారు. అది
అవును.
సో ఇక్కడికి వస్తే మనకేంటంటే ఇది ఫార్మా కంపెనీస్ అన్ని డ్రగ్ డిస్కవరీ అనే ప్రోగ్రామ్స్ లో ఈ కొత్త కొత్త మందులు, కొత్త వ్యాధులకు కొత్త మందులు కనుక్కోవడం అనేది జరుగుతుందన్నమాట. ఇది ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ డ్రగ్ డిస్కవరీ అనేది చాలా పెద్ద ప్రక్రియ. ఎందుకంటే ఇది చాలా సమయంతో కూడుకున్నది, చాలా ఎఫర్ట్ పెట్టాలి అందరూ. అండ్ కొన్నిసార్లు ఒక కొత్త మందును తీసుకురావాలి అంటే 10 లేదా 20 సంవత్సరాల దాకా కూడా పట్టచ్చు మార్కెట్లోకి రావడానికి. అది ఇంకా ఆ రీసెర్చ్ అంతా అయ్యి ఫలితాలు వచ్చిన తర్వాత వారు ఎఫ్డీఏ లేదా ఏజెన్సీ వారి ద్వారా అప్రూవల్స్ తెచ్చుకోవాలి ఆ కంపెనీ వారు ఈ డ్రగ్ ని లాంచ్ చేయడానికి. అలాగే అది చేసిన తర్వాత కూడా వారు దాన్ని పేటెంట్ చేస్తారు. అంటే నెక్స్ట్ ఇన్ని సంవత్సరాల వరకు దాని నుంచి వచ్చే రెవెన్యూ అంతా వారికే వచ్చారు. అంటే బేసికలీ ఎంతో డబ్బు ఖర్చు చేస్తారు కాబట్టి దాని నుంచి రెవెన్యూ కూడా వాళ్ళకి రావాల్సింది ఉన్నది.
అవును.
సో ఇలాంటి ఫాస్ట్ గా ఇలాంటి రేస్ లేదా పరుగులో ఎవరు ముందు చేస్తారన్న పరుగులో ఒక చాలా ముఖ్యమైన విషయం ఉంటుందండి, అది క్వాలిటీ ఆఫ్ ద ఏదైతే తయారు చేస్తున్నారో మెడిసిన్, దాని క్వాలిటీ అనేది చాలా ముఖ్యం. ఎక్కడా సరే క్వాలిటీ తగ్గకుండా నియమం జాగ్రత్తగా పాటిస్తూ ఫార్మా కంపెనీ వారంతా తయారు చేయాలండి. మనం అప్పుడప్పుడు వింటున్నాం కల్తీ మందులు అవి అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఎవరైతే తయారు చేస్తారో వారి సొంత కుటుంబం వారే అలాంటి మందులు తీసుకుని బాధపడితే మనం ఎట్టి పరిస్థితులు ఒప్పుకోం కాబట్టి వారు నేను అనుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరూ వారి ధర్మాన్ని పాటిస్తూ చాలా జాగ్రత్తగా శ్రద్ధ వహిస్తూ ఈ క్వాలిటీ అనే ఆస్పెక్ట్ ని చాలా శ్రద్ధ చూపించి ఉండాలని అనుకుంటున్నాను.
చాలా చక్కని విషయం అండి. అయితే లక్ష్మీనాథ్ గారు మీరేమంటున్నారంటే ధర్మము అంటే స్వామి మనకి చెప్తున్న ధర్మము అంటే నాకు ఏది జరగాలని అనుకుంటున్నాను వేరే వారికి అటువంటిది జరగాలని ఒక యోచన ఉండడము, అది మనం ప్రాక్టీస్ లో చేయడం సంఘంలో అంటే ఏమిటంటే ఒకవేళ ఇటువంటి మందు ఎవరన్నా నా అబ్బాయికి నా అమ్మాయికి ఇస్తే నాకు నేను ఓకేనా అని, అది కల్తీ మందు కావచ్చు, అప్పుడు నేను సరైన అని అనుకుని మీరు తయారు చేస్తే మంచిది. అప్పుడు మీరు ఏది చేసినా కూడా క్వాలిటీతో ఉంటుంది అని ఒక చక్కని భావన
చెప్తాను.
అంటే ఇందాక చక్కగా రత్నాకర్ గారు మాట్లాడినట్టు వెస్ట్ నుంచి సమష్టికి వెళ్తున్నప్పుడు ఎటువంటి భావనతో మనం వెళ్లాలి అని చూసుకున్నప్పుడు, నా వారు లేక నేను లేక నా వారు ఇమీడియట్లీ ఫ్యామిలీ అనే దానికి ఏ భావన ఉందో అదే భావన నేను ఇంకా ఎక్కువ మందికి నేను పంచగలిగితే అప్పుడు వెస్ట్ నుంచి సమష్టికి వెళ్తున్నాం మనం. ఇక్కడ చాలా చక్కని మాట చెప్పారు. ఇంత గొప్ప విషయం మనం మాట్లాడుతున్నప్పుడు ఒకటి గుర్తుకొస్తుంది, మన పురాణాల్లో ఎప్పుడు కూడా కచదేవయ్య అని వృత్తాంతం తీసుకున్న శుక్రాచార్యుడితో, లేక మనము మహాభారతంలో చెప్పే ఏయాతి వృత్తాంతం చేసుకున్నా. ఏయాతి అనే అతను ఆ రోజుల్లోనే వాళ్లకున్న టెక్నాలజీ యూజ్ చేసి ఆయన వంద సంవత్సరాలు ఇంకా ఈ అనుభవించాలి జీవితం అని వాళ్ల కొడుకు నుంచి, ఆఖరి కొడుకు నుంచి జీవితం తీసుకున్నట్టు పురాణం చెప్తుంది. అంటే యూత్, ఈ రోజుల్లో మనమంతా ఏజ్లెస్ గా ఉండాలని, ఏజ్ తగ్గిపోవాలని ఎన్నెన్నో మెడికల్ వీటికి వెళ్తున్నాం జనం. ఆ రోజుల్లో ఆయన చేసి చివరికి ఆయన చెప్తున్న లెసన్ ఏమిటి అంటే, ఎంత ఏజ్ ఉన్నా కూడా అసలు జరగాల్సింది వేస్ట్ అనే, ఒక వ్యక్తికి గనక సంస్కరణ జరగకపోతే అది వేస్టే అన్న ఇటువంటి ఎన్నో మంచి విషయాలు మన పురాణాలు చెప్పాయి. మెడిసిన్లోకి వస్తున్నప్పుడు ఈ రోజు జరుగు టెక్నాలజీని ఎన్నో విధాలుగా ఉపయోగిస్తున్నాం మనం. డాక్టర్ సుమన్ గారు, మీరు మీ ప్రైవేట్ ప్రాక్టీస్ లో ఉన్నారు, పుట్టుపత్తిలో మీరు ఎంతో మంది పేషెంట్స్ని కలుస్తూ ఉంటారు. ఈ రోజు టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగపడుతోంది మెడిసిన్లో, వాటి ద్వారా వస్తున్న జరుగుతున్న చక్కని విషయాలు ఏమిటి, అడ్వాంటేజెస్ ఏమిటి, వాటి ద్వారా జరుగుతున్న డిసడ్వాంటేజెస్ అనేది కొంత మీరు చెప్పగలరా?
తప్పకుండా అండి. ముందు అందరూ ప్రతి పేషెంట్ ఈ మధ్యకాలంలో ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్లడం జరుగుతుంది. దానికన్నా ముందు సెల్ఫ్ మెడికేషన్ అనే దాని గురించి చాలా మంది ఆలోచిస్తున్నారు. సెల్ఫ్ మెడికేషన్ అనేది ప్రతి ఒక్కరూ పేపర్లో చూడడం కానివ్వండి, ఇంటర్నెట్ లో సెర్చ్ చేయడం కానివ్వండి, ఇలా సెర్చ్ చేసి ముందు వాళ్లు మందులు వాడేసి ఆ తర్వాత డాక్టర్ గారిని కలవడం వల్ల కొన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ఈ సెల్ఫ్ మెడికేషన్ అనేది కొంచెం మన జీవితంలో సెల్ఫ్ డిస్ట్రక్షన్ జరుగుతుంది. ఎలా అంటే, ఎక్కువగా మోతాదులో మందులు వాడినందువల్ల మన బాడీలో రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. ఈ రెసిస్టెన్స్ అనేది పెరిగిన తర్వాత కొత్త మందులు వాడాల్సి వస్తూ ఉంటుంది. అంటే మనం మోతాదు మించి డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేయాల్సి వస్తుంది.
అంటే మన మీరు అనేది ఏంటంటే, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదనుకుని గూగుల్ సెర్చ్ చేస్తూ అక్కడ ఏం రాశారు అటువంటివి చూసుకుంటూ వారికి వారు నయం చేసుకోవాలనుకోవడం అంతే కదండి?
అవునండి, వారికి వారే ముందే మందులు వాడుకోవడం జరుగుతుంది. దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఎక్కువగా ఉంటాయి, అడ్వాంటేజెస్ చాలా తక్కువగా ఉంటాయి. రెండోది, ఏ డాక్టర్ గారిని కలవకుండా మందులు వాడాడు అనేది ఒక కరెక్ట్ పద్ధతి కాదు.
మీరు మీలాంటి వారందరూ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కష్టపడి మెడిసిన్ చేస్తారు, అక్కడ ఎంతో నేర్చుకుంటారు. అటువంటిది ఒక గూగుల్ పేజ్ లో నాకు దొరికింది, నేను వాడేసిన డబ్బు నయం చేసుకోగలిగితే ఇంకేముంది, ఎవరు మెడిసిన్ చేయక్కలేదు, ఏమీ చేయక్కలేదు, ఈ మాట కదా మీరు అంటున్నది?
అవునండి, ప్రతి లక్షణము గూగుల్లో కానివ్వండి, ఎక్కడైనా ప్రతి లక్షణం. ఇప్పుడు సపోజ్ జలుబు ఉంది అనుకోండి, జలుబుకి ఎందుకు జలుబు వచ్చిందనేది ఆలోచించుకోకుండా మందులు వాడేస్తున్నారు. దీనివల్ల అటు మన లక్ష్మీనాథ్ గారు చెప్పినట్టు కొత్త రకమైన మందులతో వాడడం వల్ల రెసిస్టెన్స్ పెరుగుతుంది. రెండోది, వాళ్లలో తెలివి కొంచెం తగ్గుతుంది, అండ్ డ్రగ్స్ కి బాగా అలవాటైపోతారు, ఇమ్యూనిటీ తగ్గుతుంది బాగా. ఆ మందులు వాడకపోయినందువల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంటాయి, అవే రోజు వాడుతుంటారు తర్దేమ అనమాట. అదే పనిగా కాళ్ళ నొప్పులు వచ్చేవాళ్ళు ఉంటారు, ముఖ్యంగా వాళ్ళు మందుల షాప్కి వెళ్తారు, కాళ్ళ నొప్పులు ఉంటారు, వాళ్లకు మందు ఇస్తారు, పక్క రోజు మళ్లీ అదే మందు వేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏ మందు ఇస్తారనేది తెలియకుండానే వీళ్ళు ఫ్రీక్వెంట్ గా అదే వాడుతూ ఉంటారు. సో దాంట్లో కొన్ని స్టీరాయిడ్స్ ఉంటాయి, ఇవి నొప్పులు ఫాస్ట్ గా తగ్గిస్తాయి.
ఇక్కడ వినే శ్రోతలకి, సారీ అండి నేను ఇంటరప్ట్ చేస్తున్నాను డాక్టర్ గారు, ఇప్పుడు వినే శ్రోతలకి చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. నేనే ఈ విధంగా తప్పు చేసే వాళ్ళలో నేను కూడా ఒకడిని. ఏంటంటే, ఏదో తలనొప్పి వచ్చినప్పుడు ఏదో ఒక మందు ఇంట్లో తీసుకోవడం వేసుకోవడం అనేది, అంటే అది తలనొప్పి అని నేను అనుకుంటాను, కానీ ఇది అసలు అటువంటి చిన్నవాటికి చేయొచ్చు అంటారా, లేకపోతే దేనికి చేయకుండా ఉండాలంటారా?
తలనొప్పి అనేది చాలా కారణాల వల్ల వస్తుందండి. స్ట్రెస్ వల్ల వస్తుంది, గ్యాస్ట్రైటిస్ వల్ల వస్తుంది, కొంతమందికి మైగ్రేన్ అంటాం, అంటే పొద్దున్నే లేవంగానే తలనొప్పి ఉంటుంది, సైనసైటిస్ వల్ల వస్తుంది, జలుబు వల్ల వస్తుంది, కొన్నిసార్లు పంటి నొప్పి ఎక్కువగా ఉన్న వాళ్లకు కూడా సివియర్ గా హెడ్ఏక్ వస్తుంది. ఇన్ని లక్షణాలు మనం ఏదని తెలుసుకోకుండా డాక్టర్ని కలవకుండా సెల్ఫ్ డయాగ్నోస్ చేసేసుకుని మనం సెల్ఫ్ డిస్ట్రక్ట్ చేసుకుంటున్నాం మన బాడీని.
అవును, అవును. సో ఇందులో డయాగ్నోస్టిక్స్ కూడా ఒక ఏ విధంగా డయాగ్నైజ్ చేసుకోవాలనేది కూడా ఒక పద్ధతి ఉందన్నమాట. డయాగ్నోస్టిక్ మనకి ఈ రోజు డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్ అన్ని చాలా వచ్చేస్తాయి. సో వీటి గురించి కొంచెం చెప్తారా? ఇది చాలా టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు.
చాలా మంచి టెక్నాలజీ అండి. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడల్లా డయాబెటీస్ కానివ్వండి, బ్లడ్ ప్రెషర్ కానీ ఉంటుంది. ప్రతి ఒక్కరికి గ్లూకోమీటర్ అండ్ బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకుంటూ ఉంటారు. ఈ బ్లడ్ ప్రెషర్ అనేది ఇంట్లోనే చెక్ చేసుకోవడంలో ఓన్లీ 90% రేట్ మాత్రమే చెప్తుంది. సో దానివల్ల 100 ఉన్న వాళ్లకు కూడా కొన్నిసార్లు 150 వస్తుంది. అది తప్పే జరుగుతుంది. దానివల్ల రెండోది అనవసరంగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్లి చిన్న జలుబు దగ్గొచ్చినా కూడా మందులు ముందే తీసేసుకుని వాడేసుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్లి నాకు బ్లడ్ టెస్ట్ చేయండి, యూరిన్ టెస్ట్ చేయనందు వల్ల డాక్టర్ గారు తను ఈ వచ్చిన పేషెంట్ మనకు మనల్ని తక్కువగా అంచనా వేస్తారు అని ఆలోచిస్తూ డాక్టర్ గారు అనవసరమైన డయాగ్నోస్టిక్స్ రాయడం జరుగుతుంది.
అవును, అర్థమైంది. అంటే దాని మనమే పేషెంట్లుగా డాక్టర్ని ప్రెజరైజ్ చేయడము, ఎక్కువ టెస్టులు చేయించుకోవడము, ఇవి ఎన్నో మీరు చెప్తూనే చెప్పి చెప్పినట్టే చెప్పారు డాక్టర్ గారు. అంటే టెక్నాలజీలో ఇంత మనకు వచ్చినా కూడా మన శరీరం సంగతి మనం తెలుసుకుని ఎంతవరకు టెక్నాలజీ కాకుండా మనకి ఏ విధంగా వాడుకోవాలనే విషయం చెప్తూ మళ్లీ మీ దగ్గరికి వచ్చి నేను ఈ విషయం మాట్లాడతాను. అయితే మంతా గోపాలకృష్ణ గారు, మీరు ఇక్కడ సంగీతంలో డిప్లొమా చేశారు, తర్వాత సంగీతం ఇప్పుడు హైదరాబాద్ లో సాయి స్టూడెంట్స్ అందరూ కలిసి మీరు ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. అదే కాకుండా స్వామి ఉన్నప్పుడు కూడా 86 ప్రోగ్రాంలు మీరు బయట చేశారు. సంగీతం అంటే మీకు చాలా అభిరుచి ఉంది. మనకు సంగీతంలో టెక్నాలజీ అనేది వస్తున్నట్టు మనకు తెలుసు. ఇప్పుడు అన్ని చోట్ల కూడా గ్యాడ్జెట్స్, తర్వాత ఏమో మ్యూజిక్ ని యాంప్లిఫై చేసుకోవడం, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. ఎంతవరకు ఇది సమంజసం అంటారు? ఏ విధంగా టెక్నాలజీ ఉపయోగపడుతోంది సంగీతానికి?
చాలా మంచి ప్రశ్న వేశారండి. అసలు మానవ శరీరమే చాలా గొప్ప టెక్నాలజీ అండి. భగవంతుడు చాలా గొప్ప టెక్నాలజిస్ట్. అసలు ఇందులో ఇన్ని రకాలైనటువంటి అవయవాలని అమర్చి కొంత లైఫ్ ఇచ్చి దాన్ని నడిపిస్తున్నాడు ఏ ట్రబుల్ రాకుండా. అయితే సంగీతంలో చాలా ముఖ్యమైన ఇన్స్ట్రుమెంట్ వేణంటాం, ఎందుకంటే మన భారతదేశం యొక్క సంగీతానికి తంత్రి వాద్యాలు చూసుకుంటే ఫస్ట్ మొట్టమొదటిగా వచ్చింది వీణ, సరస్వతి వీణ అంటాం దాన్ని. సరస్వతి అమ్మవారి చేతిలో ఉంటుంది. అయితే మన వెన్నెముక చూసుకుంటే ఎలాగైతే 24 పూసలున్నాయి వెన్నెముక్కి, సరస్వతి వీణకు కూడా 24 మెట్లు ఉంటాయి. సో అలా పోలుస్తారన్నమాట. అంటే మానవుడు, మానవ శరీరం కూడా ఒక ఇన్స్ట్రుమెంట్.
చాలా బాగుంది. ఒక పక్కన దానికి తలలాగా కూడా ఉంటుంది.
అవునండి, తుంబా తల అన్ని ఉంటాయి. సో అంటే మానవ శరీరం కూడా నాదం. అసలు మనం మొదలుపెట్టిందే నాదం, నాదంతో. సో ఆ ఏడుపు కూడా ఓంకార నాదంతో చెప్తూ ఉంటారు. సో మ్యూజిక్ కి, మానవ శరీరానికి, దీనికి అంతా ఒక లింకేజ్ అండి. అయితే పాతకాలం నాటి మ్యూజిక్ చూసుకుంటే మిగతా వాయిద్యాలు కనుక చూసుకుంటే దానికి ఎక్కువ సౌండ్ వస్తుంటుంది. తాళవాద్యాలు గాని, వయలిన్ గాని, గాత్రం గానీ చూసుకున్నా కూడా దానికి సౌండ్ బాగానే వినిపిస్తుంటుంది. ఒకసారి పాడే ఉంటే నలుగురికి అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ వినిపిస్తుంటుంది. కానీ వీణ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే వీణ తంత్రి వాద్యం అవడం మూలంగా, చాలా దండి పెద్దగా ఉండడం మూలంగా దానికి యాంప్లిఫికేషన్ చాలా తక్కువగా ఉంటుంది. వాయించినప్పుడు కూడా దగ్గర కూర్చుని ఇద్దరు ముగ్గురికి వినిపిస్తుంది తప్పిస్తే ఒక కచేరీలో ఒక మైక్ లేకపోతే కనుక వీణ వినిపించడం అనేది సాధ్యం కాదు. టెక్నాలజీ వచ్చిన తర్వాత వీణ లాంటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనం యాంప్లిఫికేషన్ చేసి చక్కగా ఒక 3 గంటలు కచేరీ వాయించగలుగుతున్నాం. ఈరోజు టెక్నాలజీ చాలా అభివృద్ధి చేస్తుంది. అంతేకాకుండా ఈరోజు చూస్తే మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి మ్యూజిక్ అంతా కూడా ఈరోజు మన ఇంట్లోనే ఉందండి.
అవును,
ఎన్నో లక్షల పాటల్ని కూడా మనం సీడీలు, MP3 రూపంలో మార్చేసుకుని ఈరోజు మనం వినగలుగుతున్నాం.
అదేకాండి యూట్యూబ్
ఎక్కడ పడితే అక్కడ ఛానల్స్ మొదలైపోయి ఎక్కడో లైవ్ ప్రోగ్రామ్ ఎక్కడో జరుగుతుంటే మనం అక్కడికి కష్టపడి వెళ్లి వినాల్సిన అవసరం లేకుండా ఇంట్లో కూర్చుని టీవీలో మనం చూసేస్తున్నాం ఆ మ్యూజిక్ ని. సో టెక్నాలజీ చాలా అభివృద్ది అయింది. అయితే ఇక్కడ టెక్నాలజీ కూడా ఒకటి వస్తుందండి. ఒక సంగీత సాధకుడిగా మనం ఏం చేస్తున్నామంటే ఈ రోజు టెక్నాలజీ ఎలా ఉందంటే చాలా రికార్డింగ్స్ చేస్తూ ఉంటాం మేము. ఇందులో వచ్చే టెక్నాలజీ ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ చాలా వచ్చాయండి ఈ రోజుల్లో. మనము రికార్డింగ్ చేసేటప్పుడు ఎంత బాగా మన వాయిస్ బాగా అవుట్పుట్ ఎంత బాగా రావచ్చు అనే దానికి సాఫ్ట్వేర్లు వచ్చాయి. మనం ఎంత దరిద్రంగా పాడినా కూడా బయటకు మాత్రం చాలా బాగా వినిపించే అంత సాఫ్ట్వేర్లు వచ్చేసాయి. అయితే మీరు పూర్వకాలంలో చూడండి, కొంతమంది మాత్రమే ప్లేబ్యాక్ సింగర్స్ ఉండేవారు. ఇప్పుడు చూడండి, విపరీతమైన సింగర్లు ఉన్నారు. నిజంగా వాళ్ళ లైవ్ ప్రోగ్రామ్స్ అంటే మనం చెవులు మూసుకోవాలి. కానీ రికార్డింగ్ చేసి వాళ్ళు ఆల్బమ్స్ సిడీస్ బయటికి రిలీజ్ చేసినప్పుడు ఆహా ఇంత బాగా పాడతారా అనిపిస్తుంటుంది. అక్కడ ఏంటంటే ఒక నియమం లేదండి అక్కడ వాళ్ళకి. ఒక సంగీత సాధకుడిగా వాళ్ళు ఏంటంటే ఒక నియమం పెట్టుకుని సాధన చేయాలి. మనకి టెక్నాలజీ ఉంది కదా, అది దాంట్లో మన మిస్టేక్స్ అన్ని కరెక్ట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో బేసిక్ సాధన చేయకపోతే మాత్రం అది తప్పు అంటాం.
కరెక్ట్.
దీనికి చిన్న ఉదాహరణ చెప్తాను నేను. త్యాగరాజస్వామి వారు ఒక పాట రాశారు, ముఖార రాగంలో సంగీత జ్ఞానము అని ఒక పాట రాశారు. తప్పకుండా అండి. అందులో చరణంలో ఇట్లా వెళ్తుంది, ప్రేమ భక్తి సుజన వాత్సల్యము శ్రీమద్రమరకటాక్షము నిమ నిష్ట యశోధనము సంగునే నిమ నిష్ట యశోధనము సంగునే నేర్పు కల్గు త్యాగరాజు నేర్చిన సంగీత శాస్త్ర జ్ఞానము సారూప్య సౌఖ్యదమే మనస సంగీత శాస్త్ర జ్ఞానము.
చాలా చక్కగా ఉందండి.
అందులో
చక్కగా ఉంది, చారస్వామి అంటే స్వామికి ప్రియమైన భక్తుడైన.
అవునవునవును. అందులో నియమం గురించి చెప్తున్నారు స్వామి, నీకు సంగీత శాస్త్ర జ్ఞానం చక్కగా అలవడితే నియమం రావాలి నీకు.
అవును,
ఆ డిసిప్లిన్ రావాలి అనేది చాలా చక్కగా చెప్తున్నారండి. మనము ఈ టెక్నాలజీ వచ్చినందుకు చాలా గర్వించాలి, కానీ దాన్ని ఎంత ఎంత వాడుకోవాలో అంత వాడుకోవాలి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను మీకు మళ్ళీ అందిస్తాను. ఇది ఒక సాధకుడిగా ఎంత లిమిట్ లో వాడుకోవాలో, టెక్నాలజీని అంత లిమిట్ గా వాడుకోవడం ఒక రెస్పాన్సిబిలిటీ అయితే, వినేవాళ్ళకి కూడా ఒక కొంత రెస్పాన్సిబిలిటీ ఉందండి. చాలా మంది మ్యూజిక్ లవర్స్ ఉన్నారు, వాళ్ళు నిజంగా వాళ్ళకి మ్యూజిక్ రాకపోయినా సరే వాళ్ళు వింటూ ఉంటారు. ఇంకా కొంత వెసులుబాటు ఏమిటంటే, ఇదివరకు అమలక్కలందరూ చక్కగా ఇళ్లలో పాటలు నేర్చుకుని పాడేవారు పిల్లలందరినీ పడుకోబెట్టడానికి. ఈరోజు పాపం ఆ శ్రమక్కర్లేదండి తల్లులందరికీ, చక్కగా లాలిపాట ఈ మొబైల్లో పెట్టేసి పడుకోబెడుతుంటే పడుకుంటున్నారు. నా కొడుకు కూడా అమ్మా లాలిపాట పెట్టు అంటాడు రాత్రి పడుకునేసరికి. పాపం తల్లులు నేర్చుకోవాల్సిన శ్రమ లేకుండా ఈ టెక్నాలజీ కల్పించిందండి.
అంటే టెక్నాలజీ తల్లి అయిపోయిందండి.
అలా ఉంది. కానీ ఏమవుతోంది, ఇప్పుడు ఈ మొబైల్ ఎక్కువ అలవాటు చేసేసరికి పిల్లలు ఆ మొబైల్ వదలట్లేదండి. తల్లిదండ్రి అక్కర్లేదు కానీ మొబైల్ ఉంటే పిల్లలు ఉండగలుగుతున్నారు ఇప్పుడు. అట్లా వచ్చేస్తుంది. ఇంకొకటి అంటే లిజనర్స్ కి ఈ మ్యూజిక్ కంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా చెవుల్లో ఒక రెండు పెట్టుకుంటారండి ఇయర్ ఫోన్స్ అని. అవి పెట్టుకుని అలా నిరంతరం అలా ఉంటూనే ఉంటారు. కార్లో డ్రైవ్ చేసేటప్పుడేమో మనకి ఎఫ్ఎంలు ఇవన్నీ పెట్టేసుకుంటూ ఉంటారు. కొంత అక్కడ బాధ్యతగా ఉండాలి ఏమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంటుంది. రోడ్డు మీద వెళ్లేటప్పుడు నీ సేఫ్టీ ఎంత ముఖ్యమో నీ మూలంగా పక్క వాళ్ళకి కూడా సేఫ్టీగా ఉండడం అంతే ముఖ్యం కదండి. సో ఇది శుభ్రంగా విపరీతమైన సౌండ్లు పెట్టేసుకుని అలా వెళ్ళడం అనేది మంచిది కాదు. దానికి కూడా ఒక నియమం ఉండి ఏ టైంలో ఏ పని చేయాలో ఆ పనే చేయాలి
అంతే కదా.
అంతే అని చెప్పి అంటున్నా.
మీరు ఈ చక్ర విషయాలు వింటున్నప్పుడు మనకి సమయం కొంచెం ముందరికి వెళ్లాలి అని తెలిసినా కూడా ఒక్క నా సెల్ఫిష్నెస్ ఒక ప్రశ్న అడుగుతున్నాను. స్వామి కాలేజీలో మీరు మ్యూజిక్ చేశారు, ఈ టెక్నాలజీ మ్యూజిక్ వీటి గురించి స్వామి ఎప్పుడైనా ఏమైనా చెప్పడం జరిగిందా? టెక్నాలజీ యూసేజ్ లేకపోతే సంగీతానికి టెక్నాలజీ ఎటువంటి మీ మనసుకు వస్తుంది?
స్వామి టెక్నాలజీ కంటే నియమం గురించి ఎక్కువ
చెప్పారు. ఇందాక మీరు చెప్పిన విషయాలు అట్లా కనెక్టెడ్ ఉంది,
అట్లా కనెక్టెడ్ గా ఉన్నారు. స్వామి ఏం చెప్పారని పిలిచి మాట్లాడేటప్పుడు, ఇప్పుడు భావన భావ ప్రకటయుక్తంగా పాడితే కనుక భగవంతుడి దగ్గరకు వస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మనం నవోదయ భక్తి మార్గాల్లో చూసుకుంటే అండి, శ్రవణం కీర్తనం విష్ణోహన్ వస్తుంది.
మొట్టమొదటి శ్రవణమే,
ఫస్ట్ శ్రవణం వినాలి.
అవును.
సో మనం టెక్నాలజీ ఎంత అభివృద్ది అయిందంటే మనం ఎంత కావాలంటే అది వినొచ్చు. కానీ అది ఎలా పడితే అలా వినడం మూలంగా మనకి అది టెక్నాలజీగా మారిపోతుంది అక్కడ.
అవును.
స్వామి దానికి కూడా ఒకటి చెప్పారు నియమం ఏమిటంటే, ఒకచోట కూర్చుని మీరు చక్కగా పొద్దున్న ప్రశాంతంగా మీరు సాధన చేసుకోవడం, చక్కగా ఎక్కువ మంది వినడం, అందులో మెలకువలు నేర్చుకోవడం, అట్లా గైడ్ చేస్తూ ఉండేవారు స్వామి.
చాలా బాగుంది.
అయితే ఈ మొబైల్ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక విషయం తోస్తుందండి. మొన్న మేము నలుగురం కలిసి కారులో వెళ్తున్నాం, మా ఆఫీస్లో అందరం కలిసి కారులో వెళ్తూ ఉంటే అందరూ తలో సెల్ఫోన్ పట్టుకుని సెల్ఫోన్ లో ఏదో 5 నిమిషాలకు ఒకసారి మెసేజ్ రాకపోతే ఏం రాలేదు అన్నటువంటి బెంగ అతోటి అందరూ సెల్ఫోన్ తీసి బయటకు తీసి చూస్తున్నారండి. అదొక ఫోబియా లాగా అయిపోయింది. ఒక వాట్సాప్ మెసేజ్ రాకపోతే అయ్యో రావట్లేదు ఏమిటి, ఎవరు నాకు మెసేజ్ చేయట్లేదు ఏంటి అన్న ఫోబియా. నలుగురం కూర్చొని కారులో వెళ్తున్నాం అన్న మాటే కానీ ఎవరు ఎవరితోనూ మాట్లాడలేదు. ప్రతివాడు వాళ్ళ సెల్ఫోన్ తో వేరే వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు. సో నాకనిపిస్తోంది టెక్నాలజీ పెరిగింది కానీ ఈ మానవ సంబంధాల్లో కొంత ఎక్కడో లోపం వస్తుందేమో అంటారు. మీరేమంటారు దానికి?
తప్పకుండా, చాలా మంచి పాయింట్ అండి. నేను మానవ వనరుల క్షేత్రంలో నేను పనిచేస్తున్నాను కాబట్టి కొన్ని విషయాలు అందులో నాకు తట్టినవి నేను చెప్తాను. అయితే ఈ మొబైల్ మీరు చక్కని మాట చెప్పారు కాబట్టి మొబైల్ గురించి టెక్నాలజీ అనగానే మన అందరి మనసులో వచ్చేది అదే. ఇంకా ఎవరు ఉన్నారు, 7.2 బిలియన్ జనాభా ఉంటే ప్రపంచంలో 7.3 బిలియన్ మొబైల్స్ ఉన్నాయట. కాబట్టి మొబైల్ అనేది మనకి ఈ రోజు టెక్నాలజీ అంటే అదే మన మనసులకు వస్తుంది. తప్పకుండా దాని గురించి మాట్లాడతాను. మాట్లాడే ముందర ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నానండి. మనము మన ఏన్షియంట్ ఇండియా, మన సనాతనం చూసుకుంటే గనక, మన పురాణాలు చూసుకుంటే గనక వాళ్ళు చెప్తున్న విషయాలు ఏమిటి దీని గురించి, మానవ వనరుల రిలేషన్ హ్యూమన్ రిలేషన్స్ గురించి ఏం చెప్పారు అంటే కొన్ని విషయాలు తడతాయి. రావణాసురుడు పుష్పక విమానము పట్టుకొచ్చాడు కుబేరుడి దగ్గర నుంచి. కుబేరుడి దగ్గర అది ఉన్నంత వరకు ప్రపంచానికి ఎటువంటి హాని చేయలేదు ఆ పుష్పక విమానం. అంటే ఆ రోజుల్లో హయ్యెస్ట్ టెక్నాలజీ అని చెప్పచ్చు. ఎందుకు అంటే పురాణం ఏం చెప్తుందంటే ఎక్కడికన్నా ఎగిరి వెళ్లగలదు, అది మనస్సులో ఎవరు ఏం తలుచుకుంటే అది. అంతేకాకుండా ఎంతమంది కూర్చున్నా కూడా ఇంకా దాంట్లో స్పేస్ ఉంటుంది. ఎంత టెక్నాలజీ అయి ఉండాలండి అది. కాబట్టి అటువంటి టెక్నాలజీ ఆ రోజుల్లో వాళ్ళు ఉపయోగించినప్పుడు ఆ టెక్నాలజీ ఎవరుంది, ఎవరో ఒకళ్ళ దగ్గర కుబేరుడి దగ్గర ఉంది. ఆ కుబేరుడి దగ్గర ఉన్నంత వరకు ఎక్కడా కూడా ఒక హాని దానివల్ల జరిగిందని ఎప్పుడు విన్నాము? అది రావణాసురుడి చేతిలో పడింది, సీతను ఎత్తుకొచ్చాడు దాంట్లో రావణాసురుడు. అంటే టెక్నాలజీ పడకూడని చేతిలో పడితే ఏమిటి అవుతుంది అని చెప్పడానికి ఇదో చక్కని సందేశం. అలాగే మీరు ఏ విధంగా చూసుకున్నా కూడా గజాసురుడు మనము వినాయక చవితికి చదువుకుంటూ ఉంటాము, లేకపోతే ఈ విధంగా ఏ రాక్షసుడైనా కూడా ఒకటి హస్తగతం చేసుకుంటాము కొన్ని పవర్స్ అని అనుకున్నప్పుడు అవి ఏ విధంగా దానికి రాంగ్ యూసేజ్ అయింది అని చెప్పి ఇదే ఏ పురాణం చూసుకున్నా ఇదే మనకి కనబడుతుందండి అర్థం. అయితే ఇక్కడ చెప్పే చమత్కారం ఏమిటి అంటే టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించడం తెలియనివాడు రాక్షసుడు, ఉపయోగిస్తున్నవాడు మానవుడు లేక దేవుడు అవుతారు అని ఒక విషయం మాట్లాడుకోవచ్చు మనం. అంటే ఇది ఒక పర్స్పెక్టివ్, చూసే విధానం. ఎందుకు అంటే దాన్ని ఈ రోజు ఏం జరుగుతుందో మనం చూస్తాం. ఒక మొబైలే కాదండి, ఒక ఇంటర్నెట్, టెలివిజన్, స్వామి టెలివిజన్ అన్నారు, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇది ప్రతి సంఘంలో ప్రతి ఇంట్లోనూ జరుగుతున్న విషయం, ప్రతి జనరేషన్ లో ప్రతి పిల్లవాడు కూడా ఎక్స్పోజ్ అవుతున్న విషయం. కాబట్టి వీటిని ఈ విధంగా టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది అనేది హ్యూమన్ రిలేషన్స్. చక్కని మాట మీరు ఇందాకన్నారు, నలుగురు కారులో కూర్చున్నప్పుడు నలుగురు చేతిలోనూ 4 ఫోన్లు ఉండడం. ఎవరో చెప్పారు ఈ రోజుల్లో, అయ్యా స్వామి చెప్పిన నవసూత్రాలు ఇంకోటి 10వది యూజ్ చేస్తే బాగుంటుందండి, ఓంకారం సుప్రభాతాలకి ముందర వాట్సాప్ మెసేజ్ పెడితే ఎలా ఉంటుంది అని అన్నారు. అంటే లేచినప్పుడు మనం దేంతో మొదలు పెడతాం చూడండి, ఎక్కువ మందికి అలారం క్లాక్ లాగా అదే మొబైల్ తలపక్కన ఉంటుంది. ఆ తలపక్కన ఉన్నది మనము ఇదివరకు ఎవరు అంటే అందులో చక్కని స్వామి ఫోటో ఉంటుంది, కాకపోతే డెస్క్టాప్ లో దానిపైన స్వామి ఫోటో ఉంటుంది, అది చూస్తాము అనుకుని అక్కడికి వెళ్లిన దృష్టి అక్కడి నుంచి ఏ వాట్సాప్ అక్కడికి వెళ్లిపోతుంది. ఈ విధంగా మన మైండ్ పనిచేస్తూ ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలా మొదలైన మన జీవితము ఇంకొంచెం ముందరికి వెళ్తూ, ఆ దైనందిక జీవితము ఇంకా ముందరికి వెళ్తూ ఆ రోజులో టెక్నాలజీ తప్ప ఏమీ లేదు అనిపించేంత గొప్ప వింత కలుగుతోందండి. మీరు వెళ్తే కంప్యూటర్స్, మీరు బయటికి వెళ్ళి చేయాలంటే ఫాస్ట్ కార్స్, స్మార్ట్ కార్స్, ఏ విధంగా చూసుకున్నా కూడా అంతా కూడా దీనిమయంగా ఉంటుంది. ఉన్నప్పుడు క్రమక్రమంగా ఒక విషయం జరుగుతుందని నా అభిప్రాయం అండి. మొదట్లో మానవుడు మొదలైనప్పుడు సంఘజీవిలాగా మొదలు కాలేదు. ఎందుకంటే సంఘం అంటే తెలియదు. కేవ్ మ్యాన్ లాగా వచ్చినప్పుడు మీరు ఊహించుకుంటే వాడు ఉండడము అక్కడ వాడి కేవ్లో ఏదో చిన్న సంసారం ఉండొచ్చు, కాకపోతే వాడికి రిలేషన్షిప్ అన్న దానిపైన అంతగా అవగాహన లేదు. అయితే ఏ పులో ఏ ఏనుగో వాడి మీదకి వచ్చినప్పుడు ఒక్కడు దాన్ని చంపే కన్నా కూడా నలుగురు కలిస్తే గనక దాన్ని చంపగలుగుతున్నాము అన్న ఒక వాడి శక్తి చూసుకుని మనందరము సమిష్టిగా ఉంటే బాగుంటుంది అన్న ఒక అర్థం మొదట వచ్చింది. అంటే ఫియర్ నుంచి ఎక్కువ వచ్చి ఉండొచ్చు లవ్ కన్నా కూడా, కానీ వచ్చింది, రావడం వచ్చింది. అలా వచ్చి పెరుగుతూ ఇప్పుడు అది నా సంసారము, నా కుటుంబము, నా క్యాస్ట్, నా కమ్యూనిటీ, నా రిలిజియన్ అంటూ నా దేశం అంటూ పెరిగిపోయింది ఇది. ఈ రోజుల్లో మీరు చూడండి ప్రపంచంలో జరుగుతున్న కలహాలకి, కాన్ఫ్లిక్ట్కి ఏమిటి ముఖ్యమైన కారణం అంటే ఈ నా కమ్యూనిటీ నా సమస్య అనుకోవడం ఒక విధంగా కారణం కూడా అవుతుంది. ఎందుకంటే ఇది ఎక్కడ ఆగాలి అని వ్యష్టించి సమిష్టిగా స్వామి అంటున్నప్పుడు ఎక్కడ ఆగద్దు నైనా పూర్తిగా వెళ్ళిపోతున్నారు. ఈ మధ్యలో ఆగుతూ ఉండడం వల్ల డిఫరెంట్ ప్లేసెస్ లో మనకి కన్ఫ్యూజన్స్ వస్తుంది. ఇది జరుగుతున్న విషయం. అయితే ఒక చిన్న విషయం టెక్నాలజీ వచ్చిన తర్వాత ఒక చిన్న అద్భుతం కనబడుతుంది. ఏమిటంటే ఇది మంచికో చెడుకో అనేది మనం నేను వినేవారి ఆలోచనకి వదిలేస్తాను. అట్లా తయారైన ప్రపంచము కమ్యూనిటీకి, ఈ కమ్యూనిటీ తగ్గిపోతూ వస్తూ ఈ రోజుల్లో కమ్యూనిటీ అనేది ఏమిటి అంటే నేను నా మొబైల్, నేను నా ఇంటర్నెట్, నేను నా టెలివిజన్. అంటే మొత్తం ప్రపంచాన్ని, అదే మానవుల్ని దీని ద్వారా, ఈ సాధనం ద్వారా నేను అనుభవించాలి, రిలేట్ అవ్వాలి అనుకొస్తాను. దీన్ని మనం సోషల్ మీడియా అంటున్నాము, ఇంకోటి అంటున్నాము ఫ్రెండ్స్ అంటే వర్చువల్ ఫ్రెండ్స్ అంటున్నాము. అంటే ఎదురుకుండా ఉన్న వారికి కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడము, కానీ ఎక్కడో ఉన్న వారికి మెసేజ్లు కొడుతూ ఉంటాము. ఈ విధంగా మనకి ఒక విధమైన వర్చువల్ రియాలిటీ అనేది అది అలవాటు పడడము, పూర్తి పరిపక్వత లేకుండా ఎలోర్నెస్ కి రావడం లాంటిది. అంటే వ్యష్టి నేను అంతా అనుకునే ప్రయత్నం అది ఆధ్యాత్మికత ఒక పరాకాష్ట అయితే, ఆ అనుభవం లేనప్పుడు ఒక్కడైపోతున్నాడు. అనుభవం లేకుండా ఒక్కడైనప్పుడు అది ఎలోర్నెస్ అవుతుంది, లోన్లీనెస్ అవుతుంది. ఈ లోన్లీనెస్ అనుభవించడం వల్ల క్రైమ్ కూడా పెరుగుతుంది. ఎదురుకుండా వాళ్లతో ఏ విధంగా ఉండాలి అనేది మనకు అర్థం కాదు. అందుకని హ్యూమన్ రిలేషన్స్ టెక్నాలజీ వల్ల చాలా దురుపయోగపడే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి మనకి. వాటిని కొంచెం జాగ్రత్తగా చూడాలి. దీని గురించి మనం అనుకున్న మీరు చెప్పిన మొబైల్ వాటి గురించి మళ్లీ నేను ఒకసారి కొంత మాట్లాడతాను. అయితే ముందరికి వెళ్తూ మళ్ళీ లక్ష్మీనాథ్ గారు, ఎందుకంటే ఇంత టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చిందంటే సైన్స్ నుంచి వచ్చింది కాబట్టి నాకెప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది ఈ సైన్స్ టెక్నాలజీగా మారేది. ఎందుకంటే ఒకప్పుడు 100 సంవత్సరాల క్రితము ఏది చాలా గొప్పది, ఎవరో ఒకళ్ళిద్దరు ప్రపంచంలో ఎక్కగలరు ఆ కారో ఆ ఏరోప్లేన్ అనుకునేది, ఈరోజు ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు. ఏది ఒక అద్భుతం అనుకునేవారు అప్పుడు, అంటే ఒక ఆయన 100 సంవత్సరాల క్రితం మీరు ఊహించుకుంటే ఒక 10 మంది ముందరు నుంచి ఎవరితో ఆయన అమెరికాలో మాట్లాడారనుకోండి, సపోజ్ ఆయన దేవుడు అనుకునేవారు తప్పకుండా. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు. అంటే ఒక టెక్నాలజీ అందరినీ అటువంటి స్థితికి తీసుకెళ్లే ఒక అవకాశం ఇచ్చింది. అంటే మనము ఏది మనకి అర్థం కాదో దాన్ని మిరాకల్ అంటాము, అర్థమైన దాన్ని టెక్నాలజీ అంటున్నాం. ఒక విధంగా చెప్పాలంటే, అంటే నేను చెప్పే టెక్నాలజీ ఇస్ మిరాకల్ ఒక విధంగా. కానీ టెక్నాలజీ ఏ విధంగా సైన్స్ లో అది టెక్నాలజీగా తయారవుతుందో ఇంకొంచెం మీరు మీ భావాలు చెప్తే బాగుంటుంది.
చక్కగా చెప్పారండి. మీరు చెప్పింది ఆలోచిస్తే ఇంకొక 2 విషయాలు నాకు మనసులోకి వస్తున్నాయి. అంటే మనం చూస్తే గత శతాబ్దంలో ఒక టెక్నాలజీ యొక్క ఇంపార్టెంట్ డిస్కవరీ అలా చెప్పుకోవాలంటే ప్లాస్టిక్ అండి ఒకటి. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా మన చుట్టుపక్కల మొత్తం మన ప్రపంచంలో సగం మట్టుకు ప్లాస్టిక్ కింద మారిపోతున్నదండి. ఎందుకంటే ఆ ప్లాస్టిక్ అనేది ఒక ఇంకో విషయం చెప్తాను. ఎలా తయారవుతుందంటే చిన్న చిన్న కెమికల్ యూనిట్స్ ని తీసుకుని వాటిని పాలిమరైజేషన్ అంటారనమాట. ఈ ప్రాసెస్ లో చాలా పెద్ద మాస్ ఉన్న పాలిమర్స్ తయారు చేస్తారండి. వాటికి అవసరమైన అంటే వాటి యూసేజ్ బట్టి రకరకాల ప్లాస్టిక్స్ తయారవుతాయండి. నార్మల్లీ రకరకాల పాలిమర్స్ తయారవుతాయండి. ఇప్పుడు చూస్తే మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టు మన చుట్టూ ప్లాస్టిక్ అంటున్నాం. మనం ఉదయాన్న టూత్ బ్రష్ తీసుకుంటాం, అది ప్లాస్టికే. దెన్ మనం ఆఫీస్కి వెళ్దాం కారు ఎక్కితే అందులో కూడా ప్లాస్టిక్ కంపోనెంట్స్ ఉన్నాయి.
అంతా
మొత్తం మన పిల్లలు ఆడుకునే టాయ్స్ తో ప్లాస్టిక్ ఉన్నాయి. ఎక్కడ చూసినా మేబీ 50% ఎంతో చెప్పొచ్చు, పర్సంటేజ్ ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ ఏం
చేసింది, ప్లాస్టిక్ ఏజ్
అంటారు. లాస్ట్ 100 ఇయర్స్ ఓవర్ ఏం చేసిందంటే మన ఇంట్లో ఉండే పూర్వం వాడే మెటల్స్ అంటే బ్రాస్ అలా మంచి మంచి పాత్రలు కానీ, విచ్ ఇస్ మెడికలీ గుడ్ ఆల్సో, అలాంటి పాత్రలు అవన్నీ స్లోలీ ప్లాస్టిక్ రీప్లేస్ చేసింది ఇంట్లో. సో ఇలా చూసుకుంటూ ఉంటే అన్ని చోట్ల మనం ప్లాస్టిక్ వాడుతున్నాము. కానీ ఇక్కడ ఏంటంటే ఒక చాలా ముఖ్యమైన మనం అబ్జర్వ్ చేయాలి, నియమం పాటించాల్సిన విషయం ప్లస్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్లాస్టిక్ అన్నది అంత బయోడిగ్రేడబుల్ కాదు అంటాము. అంటే దీని అర్థం ఏంటంటే దానంతటది అంత సులభంగా ప్రకృతిలో కలిసిపోవడం అలా జరగదన్నమాట. అంటే చిన్న ఉదాహరణకి మనం చూస్తే అరటిపండు తిన్న తర్వాత దాన్ని తొక్కబడేస్తే ఫర్ ఎగ్జాంపుల్ అది చాలా త్వరగా ప్రకృతిలో కలిసిపోతుంది, దాని మెన్యూర్ కింద తయారవుతుంది వేరే వృక్షానికి. కానీ ఈ ప్లాస్టిక్ అట్లాంటి కదా, ఎన్నో 100 ఇయర్స్ కూడా ఇంకా ఎక్కువ అయినా అసలు డిగ్రేడ్ అవ్వదు అనమాట. సో ఇది చాలా పెద్ద మన పర్యావరణానికి ఎన్విరాన్మెంట్ కి చాలా పెద్ద రిస్క్ చేస్తున్నాం అనమాట మనం ఈ ప్లాస్టిక్ డెవలప్మెంట్ వల్ల. అంటే ప్లాస్టిక్ తయారు చేయడం చాలా తక్కువ ఖర్చుతో సులభంగా చేయగలుగుతున్నామే అని టెక్నాలజీ డెవలప్ అయింది అనుకున్నాము, కానీ దానివల్ల ఇబ్బందులు అన్నవి ఈ రూపంలో వస్తుంది.
చాలా ప్రభుత్వాలు ఈ ప్లాస్టిక్ కవర్స్ ఇవన్నీ తీసుకెళ్లేదని చెప్పినా కూడా ఇంకా జరుగుతున్న విషయం.
ఈ దీనికి వస్తే ఇంకో విషయం ఏంటంటే కొన్ని 2-3 రకాల ప్లాస్టిక్ ఆర్ రీసైకిలబుల్ అండి. అంటే టెక్నాలజీ ఇస్ బీంగ్ డెవలప్డ్ టు రీసైకిల్ ద ప్లాస్టిక్ అన్నమాట. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు చిన్న పాలిథిన్ కవర్లు అవి అన్నవి నాన్ డిగ్రేడబుల్ ప్లాస్టిక్. అండ్ మనం అందరం నియమం పాటిస్తూ వీలంత మట్టుకు అది అవాయిడ్ చేయడం, వాడకుండా ఉంటే చాలా
మంచిది. చాలా విషయం ఈ ప్లాస్టిక్ అనేది వాడడం వల్ల ఒక ప్రకృతి బయట ఉన్నదానికే హాని జరుగుతుంది అనుకోకుండా మనిషికి శరీరానికి లోపల కూడా ఒక హాని జరుగుతున్నట్టు అనిపిస్తోంది. సో శారీరకంగా చూసుకున్నా శారీరకంగా లేక మెడిసిన్ వైస్ చూసుకున్నా కూడా డాక్టర్ సుమన్ గారు మీరేమంటారు, ముందరికి వెళ్తున్న కొద్దీ ఎటువంటి టెక్నాలజీ యూజ్ సరిగ్గా యూజ్ చేయడం ఎటువంటి జబ్బులు వస్తున్నాయి మనకి, ఎటువంటి మనం గమనించలేకపోతున్నాము?
ముఖ్యంగా అండి మన అనంతపూర్ డిస్టిక్ లో ఫ్లోరోసిస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఫ్లోరోసిస్ అని అంటే గార్ల పళ్ళు. మీకు కొంచెం ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ మధ్యనే నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు, నారాయణప్ప అనే పేషెంట్. వాళ్ళ అమ్మాయిని తీసుకుని వచ్చారు. ఆయనకి గార్ల పళ్ళు అంటారు, అంటే కలర్ డిస్కలరేషన్. సో ఈ కలర్ డిస్కలరేషన్ పేషెంట్స్ కి ఎక్కువగా చూడ్డానికి అందంగా ఉండకపోవడము, వయసు మళ్లినట్టుగా అనుభవిస్తుంటారు. ఇది మెయిన్ ఎక్కువ ఎందుకు వస్తుందంటే నీళ్లలో ఉన్న ఫ్లోరిన్ పదార్థం.
అవును,
ఈ మోతాదుకు మించి ఫ్లోరిన్ ఉన్నందువల్ల వీళ్ళకి పళ్ల ప్రాబ్లమ్స్, కళ్ల ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, మోకాళ్ళ ప్రాబ్లమ్స్, గుండె సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. ఇది ఈ మధ్య కాలంలో అందరూ ఏమనుకుంటున్నారంటే ఆ పేషెంట్ చెప్పిన ప్రకారంగా, సార్ నాకైతే గార్ల పళ్ళు ఉన్నాయి, నా కూతురికి నా మనవాళ్ళకి మనవరాలకి గార్ల పళ్ళు రాకూడదు, ఎందుకంటే మేము మినరల్ వాటర్ వాడుతున్నాము అని. మినరల్ వాటర్ అనేది అందరూ అనుకుంటున్నారు కొత్త టెక్నాలజీ, మినరల్ వాటర్ వాడితే మనకు 2 రూపాయల నుంచి 50 రూపాయలకు మినరల్ వాటర్ దొరుకుతుంది, మనం అది వాడితే మనకు అసలు ఏ ప్రాబ్లమ్స్ రావు అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ నేను మినరల్ వాటర్ అంటే అది ఓన్లీ శుద్ధి చేసిన నీళ్లు, దాంట్లో ఫ్లోరిన్ అనే పదార్థాన్ని కానీ వేరే ఇతర పదార్థాలను కానీ విడదీసి వాళ్ళు మనకి ఇవ్వరు. ముఖ్యంగా ఇది టెక్నాలజీ వాడుకుని వీళ్ళు శుద్ధి చేసిస్తున్నారు, కానీ ఎంతవరకు శుద్ధి చేసిస్తున్నారు అనేది ఒక
ప్రశ్న అండి. కాబట్టి మీరు అనేది ఇటుపక్క ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇక్కడ ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఆ ఫ్లోరిన్ కంటెంట్ కి తగ్గించేటువంటి టెక్నాలజీ ఏమైనా తెచ్చుకోవడము,
అవునండి,
ఎవరైనా పెట్టగలిగిన దాతలు ఉంటే అటువంటివి ఇక్కడ ఫ్లోరిన్ స్వామి చేశారు, చాలా స్వామి యూనివర్సిటీ వాళ్ళు చేశారు,
చాలా చేశారు,
అటువంటివి చేయడం వల్ల వీరికి ఎక్కువ ఉపయోగంగా ఉంటుందని. చాలా చక్కని విషయం అండి. ముందరికి వెళ్తున్నప్పుడు మెడిసిన్ గురించి ఎంత మాట్లాడుతున్నా మనకి తగ్గదు, ఒక మొత్తము కార్యక్రమం మనం మెడిసిన్ మీదే పెట్టుకోవాలి తప్పకుండా. అటువంటి అప్లికేషన్స్ మెడిసిన్ లో ఉంటాయి టెక్నాలజీవి. కాకపోతే సంగీతానికి వస్తూ స్వామి సంగీతానికి అంత ముఖ్యమైన పాత్ర ఇచ్చారు గోపాల్. ఆయన మన దైనందిక జీవితంలో భజన అనేది గొప్ప కార్యక్రమం ఇచ్చారు. భజన అనేది భక్తి అని చెప్పారు, అంటే సంగీతాన్ని భక్తితో దానికి మనం సమీపించాలి అన్నారు. కానీ అక్కడ టెక్నాలజీ వస్తున్నప్పుడు ఈ భక్తికి ఏమన్నా అవరోధంగా ఉంటుందా లేకపోతే దానికి సహాయకారిగా ఉందా కొంచెం మీరు చెప్తారు?
నన్ను అడిగితే టెక్నాలజీ భక్తికి కూడా సహాయకారిగా ఉందేమో అనిపిస్తుంది. రేడియోస్ అయితే తీసుకోండి, ఎంతో మంది ఈ రోజు ప్రశాంత్ నిలయానికి రాలేనటువంటి భక్తులందరూ కూడా ఈ రోజు రేడియో సైలో లైవ్ కార్యక్రమం వింటున్నారు. ఈ రోజు మన కార్యక్రమం ముందు దాకా కూడా భజన్స్ ఇక్కడ అయిన భజన్స్ అన్ని కూడా లైవ్ లో వాళ్ళు బ్రాడ్కాస్ట్ చేశారు.
అవును,
మరి ఇందులో వాళ్ళు చక్కగా వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు ప్రశాంత నిలయంలో మేము కూర్చున్నాము, చక్కగా ఇక్కడే భజన అవుతోంది అన్న ఫీలింగ్ లో వాళ్ళు ఆ భక్తిని అనుభవిస్తూ ఉంటారు.
అవును,
సో టెక్నాలజీ మూలంగా భక్తి అభివృద్ధి అయ్యే అవకాశం డెఫినెట్ గా ఉంది.
మీరు అంటున్నప్పుడు ఒక మాట నాకు గుర్తొస్తుంది, భక్తులందరికీ చాలా సంతోషకరమైన వార్త ఏంటంటే సంగీతమే కాకపోయినా 50 సంవత్సరాలుగా స్వామి గొంతు ఆయన ఎంత దూరంలో మనకున్నా కూడా వినగలిగాం. ఆయన డిస్కోర్సెస్ ఈ మైక్రోఫోన్స్ ఈ టెక్నాలజీ ద్వారానే వినగలిగాం.
అవునండి, అవును అవును. ఇలా అంటుంటే సంగీతానికి భక్తికి చాలా లింక్ అండి.
అవును,
భక్తి సంగీతం ఈ రెండూ కూడా విడివిడిగా ఉండలేవేమో అనిపిస్తుంది. మళ్లీ నేను ఒకసారి త్యాగరాజ స్వామి వారి ఒక పాటను కోట్ చేస్తున్నాను ఇక్కడ, సంగీత జ్ఞానం భక్తి వినా సన్మార్గము గలదే మనస అని చెప్పేసి అంటున్నారు.
మీరు ఒక్క మాట రెండు లైన్లు పాడితే కూడా బాగుంటుంది.
తప్పకుండా అండి. సంగీత జ్ఞానము భక్తి వినా సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే మనస సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే మనస. ఇట్లా చెప్తూ ఈ భక్తిని ఎంతమంది పాటించారు అనే కూడా లిస్ట్ కూడా ఇచ్చారండి ఈ కీర్తనలో ఆయన.
అవును,
భృంగి నటేష సమీరజ ఘట జ మాతంగనారదాదులు ఉపాసించేరే సంగీత.
చాలా బాగుంది. ఇది ఒక టెక్నాలజీ, ఇది భక్తి అనేది కూడా టెక్నాలజీ మనం అనుకుంటే అది సరిగ్గా ఉపయోగించినప్పుడు. అది ఎవరో అన్నారు మహానుభావులు, భక్తి కనుక టెక్నాలజీగా ఉపయోగిస్తే విభక్తి అవుతుంది, అది అంటే ఆ భక్తిని కూడా మనం విడగొట్టిన వాళ్ళం అవుతాం. చాలా చక్కని మాట చెప్పారు. ఇలా మెడిసిన్ సైన్స్ ఇవన్నీ మాటలు మీ అందరికీ కూడా రేడియో సాయి వారు సెపరేట్ గా ప్రోగ్రామ్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను మధ్యలో ఆపుతూ ఉంటే శ్రోతలందరూ కూడా నేను అనవసరంగా ఆపుతున్నానని వాళ్ళకి అనిపిస్తుంది. అయితే దీనికన్నా సమయం అనేది ఉంటుంది కాబట్టి నేనేం చేస్తానంటే, ఇప్పుడు మనకి మాట్లాడుకున్న వాటిల్లోంచి ఎటువంటి యాక్షన్ పాయింట్స్ మనం తీసుకుని ముందరికి వెళ్లొచ్చు, మనందరము వినేవాళ్ళందరూ కూడా ఎటువంటి యాక్షన్ పాయింట్స్ తో మనము ఈ టెక్నాలజీ వైపు ఎక్కువ కాకుండా టెక్నాలజీ అనే వైపు వెళ్తూ మన జీవితం స్వామీజీ పట్టు సరళంగా సాగిపోవచ్చు సాగించవచ్చు అన్న ఒక విషయం మాట్లాడుకుందాము. మొట్టమొదట మానవ వనరులు లేకపోతే హ్యూమన్ రిలేషన్స్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే గనక మూడు విషయాలండి, మూడే యాక్షన్ పాయింట్స్ అందరూ చూసుకోవాల్సింది. ఒకటి, ఆ మొబైల్ అనేది ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు. 50 సంవత్సరాల క్రితము ఒక మనిషి ఇంటి నుంచి బయలుదేరి ప్రయాణానికి వెళ్తే 4 రోజుల్లో వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు వాళ్ళు ఎక్కడున్నారు ఏమిటి ఏమైంది కూడా ఎవరికి తెలిసేది కాదు. కానీ జీవితం సాగింది, ఆ రోజు ప్రేమలున్నాయి. ఈ రోజుల్లో ఒక మనిషి పిల్లవాడికో ఎవరికో బయట వెళ్ళినవాడు మొబైల్ ఉంటూ కూడా ప్రతి ఒక మైల్కి కూడా ఒక కిలోమీటర్కి కూడా మొబైల్లో కాల్ చేసి వాళ్ళు ఏదో మెసేజ్ ఇవ్వాలని వీరు అడగారని ఈ విధంగా అనుకోవడం అనేది ఒక విధమైన అటాచ్మెంట్ రాగానికి దారితీస్తుంది తప్ప అది ప్రేమ అనుకోవడం అనేది కూడా అంత సమంజసం కాదు. అదేవిధంగా ఈ మొబైల్లో వాట్సాప్లు మెసేజ్లు ఇస్తేనే ఫ్రెండ్స్ ఉన్నారనుకోవడం కూడా అంత సమంజసం కాదేమో. కాబట్టి హ్యూమన్ రిలేషన్స్ లో కూడా మొబైల్ వాడుకోండి, కానీ కమ్యూనికేషన్ అది ఇచ్చే అడ్వాంటేజ్కి మాత్రం వాడుకోండి అనేది ఒక పాయింట్ మనకైతే. రెండోది టెలివిజన్ అని చెప్పారు, టెలివిజన్. ఎంత టెలివిజన్, డాక్టర్ గారు ఇంత మాట్లాడుతుంటే నేను బయట ఇందాక చెప్తున్నారు, అయ్యా స్వామి చెప్పినట్టు టెలివిజన్ చూస్తూ చూస్తూ అందరూ తింటున్నారు, భోజనాలు చేస్తున్నారు, తినేదానికన్నా ఎక్కువ తింటున్నారు, దానివల్ల వాళ్లకి బరువు పెరిగిపోవడము, ఒబేసిటీ పెరిగిపోవడం, ఇటువంటి కొత్త కొత్తవన్నీ జబ్బులు వస్తున్నాయి. కాబట్టి దాని ఒక విధంగా ఫిజికల్ గా ఆ విధంగా చూసుకోవచ్చు. రెండోది, ఎటువంటి ఆహారం మనసులోకి వెళ్తోంది అని చూసుకుంటే అది కూడా మన మనస్సును కలుషితం చేస్తోంది. కాబట్టి ఇది విషయం కాబట్టి దాని కొంచెం పక్కన పెట్టడం అనేది రెండోగా మనం చేసుకునేది. మూడోది తీసుకుంటే గనక ఇంటర్నెట్. ఈ రోజుల్లో అన్ని చోట్ల చూసుకుంటే బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ చాలా ఎక్కువగా వచ్చేసి వైఫై, ప్రభుత్వాలు కూడా మొత్తం ప్రపంచాన్ని మేము వైఫై వర్ధన చేస్తామంటున్నారు, చాలా చక్కగా ఉంది, బాగుంది. కానీ దాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలి, ఇంటర్నెట్ వల్ల ఎటువంటి హాని కలగచ్చు, చాలా చక్కగా మంచి జరిగే కార్యక్రమాలు చాలా ఉన్నాయండి అక్కడ ఉపయోగించుకోగలిగితే. కానీ ఎక్కువ మానవ మనస్సు మార్చకుండా, వ్యష్టి మారకుండా అది టెంప్టేషన్ వైపు వెళ్తూ ఉంటే గనక చాలా అనర్థం కలిగించే విషయాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి స్వామి ఒకసారి డిస్కోర్స్ లో మాట్లాడుతూ 93లో అనుకుంటే 95లోనో 96లోనో ఒక పబ్లిక్ డిస్కోర్స్ లో స్వామి చాలా బాధపడుతూ చెప్పారు, ఎవరన్నా వీటిని ఆపడానికి గనక ముందరికి ఒక కాలు వేస్తే ఈ ఇంటర్నెట్ ని నేను ఫండ్ చేసి నేను వాళ్ళని ముందరికి నడిపిస్తానని స్వామి చెప్పింది. మీరు చూడొచ్చు ఒక డిస్కోర్స్ లో స్వామి చెప్పారు. అంత కష్టమైన పరిస్థితి మనకు వస్తోంది కాబట్టి ఇంటర్నెట్, టెలివిజన్, మొబైల్ ఈ మూడిని చాలా సమంజసంగా అర్థవంతంగా ఉపయోగించాలని యాక్షన్ పాయింట్స్ నా నుంచి చెప్తాను. మీరేమన్నా ఒక యాక్షన్ పాయింట్ చెప్తారా లక్ష్మణ్ గారు?
మీరు చెప్పిన మూడు చాలా మంచివండి. దాంతోపాటు మనం నేచురల్ ఎనర్జీ అంటే మన ఎనర్జీని కూడా చాలా కన్జర్వ్ చేయాలి మనకి, ఎందుకంటే ప్రకృతి ఇచ్చిన నేచురల్ రిసోర్సెస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఈ పాపులేషన్ ఎగుతున్న కొద్దీ చాలా జాగ్రత్త వాడుకోవాలి. నియమం
చాలా బాగుంది, అంటే సీలింగ్ ఆన్ డిజైర్స్ స్వామి చెప్పింది, సేవ్ ఎనర్జీ
అది పాటిస్తుంటే తగ్గా బాగుంది.
డాక్టర్ గారు మీరు చివరిగా ఏమైనా చెప్పదలుచుకున్నారా?
టెక్నాలజీని మనం ఎంత తక్కువగా వాడితే అంత మంచిదండి. ఇందాక మీరు చెప్పినట్టు టెలివిజన్ ఎక్కువగా చూడటం వల్ల అందరూ కలిసికట్టుగా ఇంట్లో 10 నిమిషాల్లో తినాల్సిన భోజనాన్ని అరగంట తినడము, గంట తినడము, ఎవరితోనూ మాట్లాడుకోకుండా తినడం జరుగుతుంది. సో ఇలాంటివి తగ్గించుకుంటే
ఆరోగ్యానికి కూడా మంచిదంటారు.
చాలా
చాలా బాగుంది గోపాల్.
ఈ టెక్నాలజీని వచ్చిన తర్వాత ఎలా అయితే మానవ సంబంధాలు ఎలాగైతే తెగిపోతున్నాయో మ్యూజిక్ లో కూడా నాది అన్న ఒక అహంకారం కూడా పెరిగిపోతుంది. దానికన్నా కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించి ఒక బృందగానాలు లేదంటే ఒక సమిష్టిగా చేసే భజనలు, ఆ భక్తి పెంపొందించే కార్యక్రమాలు వీటి కనుక ఉపయోగించుకుంటే కనుక ఈ టెక్నాలజీని బాగుంటుందని నా ఉద్దేశం.
చాలా బాగుంది. నా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ గుర్తొస్తుంది, దాంతో నేను ముగిస్తానండి. కొడైకెనాల్లో మేము ఒకసారి ఉన్నప్పుడు అక్కడ స్వామి డిన్నర్కి ఎవరినో పిలిచినప్పుడు వారికి ఒక స్వీట్ కావాలి అంటే స్వామి నేను అక్కడ సర్వ్ చేస్తుంటే సర్వింగ్ బాయ్ లాగా స్వామి ఒక స్వీట్ పట్టరమన్నారు. వారు అడుగుతున్నారు కదా అని ఒక స్వీట్ అంటే నేను స్వీట్ డబ్బా తీసుకెళ్తున్నాను, పెద్దవారు ఉంటే స్వామి నగరికి వచ్చి చెప్పిన విషయం ఏంటంటే ఒకటంటే ఒకటే తీసుకురావాలి, ఒకటే ఇవ్వాలి అన్నారు. దానివల్ల నాకు అర్థమైంది ఏంటంటే ఏదన్నా కూడా ఎంతవరకు అంతవరకు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దానికన్నా ఎక్కువ చేసే మన మనస్తత్వాన్ని మనం తగ్గించుకోవాలి. అదే టెక్నాలజీకి, అదే దేనికన్నా ఉపయోగిస్తుంది కాబట్టి ఈరోజు రేడియో సై వారు ఎన్నుకున్న నశ్రేయో నియమం వినా అన్నది ఎంతో ఉదాత్తమైన ఒక శీర్షికగా నాకు తోచింది. దాంట్లో చక్కని మెడిసిన్లోను, కెమిస్ట్రీ సైన్స్ లోను, మ్యూజిక్ లోను, హ్యూమన్ రిలేషన్స్ లోను ఎటువంటి నియమం మనం పాటిస్తే బాగుంటుంది, ఏ విధంగా మనకి శ్రేయస్సు అనేది కలుగుతుంది అన్న విషయాలు మీరందరూ చెప్పారు, మనకి ఎటువంటి స్వామి కల్పించారు కాబట్టి మీ అందరి తరఫున కూడా రేడియో సై శ్రోతలకి అభివందనం చెప్తూ స్వామి పాదాలకి మరొకసారి మేము మోకరిల్లుతూ ఇంతటితో ముగిద్దామండి.
శ్రోతలు ఇంతవరకు నశ్రేయో నియమం వినా టెక్నాలజీ వర్సెస్ టెక్నాలజీ అనే అంశంపై చర్చాగోష్ఠిని విన్నారు. రేడియో సాయి కార్యక్రమాలపై శ్రోతలు తమ అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 9618555072 నంబరుకు లేదా మెయిల్ ద్వారా listener@radiosai.org కి పంపవచ్చు.